சதாசிவசமாரம்பாம் சங்கராச்சார்யமத்யமாம் அஸ்மதாச்சார்யபர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஓம். 7வது அத்தியாயம் 23வது ஸ்லோகம். அந்தவத்து ஃபலம் தேஷாம் தத்பவத்யல்பமேதசாம் தேவான் தேவயஜோ யாந்தி மத்பக்தா யாந்தி மாமபி. கிருஷ்ண பரமாத்மா 4 விதములైనటువంటి భక్తుల గురించి చెప్పారు. ఆర్తో జిజ్ఞాసుడు అర్థార్థి జ్ఞాని అని 4 గురించి చెప్పారు. అందులో అందరూ గొప్పవాళ్లే, కానీ జ్ఞాని నాకు చాలా ప్రియుడు అన్నాడు అని చెప్పిన తర్వాత సకామ భక్తులు నిష్కామ భక్తుల గురించి మాట్లాడుతున్నారు. భగవంతుణ్ణి ఏదో ఒకటి ఆశించి, ప్రాపంచికమైనటువంటి ఫలాలను ఆశించి పూజించేవాళ్ళు సకామ భక్తులు. ఆ భక్తులు వేరే వేరే రూపాలలో ఉన్న దేవతలను పూజిస్తుంటారు. భగవంతుడు ఒక్కడే, ఆయనే అన్ని రూపాలలో ఉన్నాడు అని తెలియక ఇప్పుడు ధనం కావాలనుకునే వాళ్ళు లక్ష్మీ రూపాన్ని పూజిస్తారు, సరస్వతి విద్య కావాలనుకునే వాళ్ళు సరస్వతిని పూజిస్తారు, అలాగే విఘ్నాలు తొలగిపోవాలనుకున్న వాళ్ళు వినాయకుణ్ణి పూజిస్తున్నారు. ఈ విధంగా వాళ్ళకి ఏవేవి కావాలి అంటే వాటి వాటి కోసం ఆ రూపాలను పూజిస్తున్నారు. అలా పూజించినప్పుడు నేనేం చేస్తాను అర్జున, వాళ్ళకి శ్రద్ధ తగ్గకుండా ఉండడానికి భగవంతుడి మీద నేను ఆ రూపాలలో వాళ్ళకి వాళ్ళ కోరికలను తీరుస్తాను అన్నాడు. యోయో యాం యాం తనుం భక్తః శ్రద్ధయా అర్చితుం ఇచ్ఛతి తస్య తస్య చలాం అచలాం శ్రద్ధ. ఆ శ్రద్ధ చలించకుండా తామేవ విదధామ్యహం, వాళ్ళు అడిగిన దాన్ని నేను పోను అక్కడికి, ఆ రూపంలోని ఇప్పిస్తా వాళ్ళకి. అప్పుడు వాళ్ళు అనుకుంటారు, ఆహా నేను పూజించే దేవుడే నాకన్ని ఇచ్చాడు అనుకుంటారు పాపం పిచ్చివాళ్ళు. ఆ రూపం కూడా నాదే కదా, కానీ తెలియక ఆ రూపం వేరు ఈ రూపం వేరు అని చెప్పి అనుకుంటూ ఉంటారు మందభక్తులు సకామ భక్తులు. కనుక ఎవరైతే భగవంతుణ్ణి పూజిస్తున్నాను ఈ రూపంలో అని తెలుసుకుంటాడో వాడు నిజమైన వివేకవంతుడు, నిజమైన భక్తుడు అన్నాడు. భగవంతుడు ఒక్కడే, ఈ రూపంలో నేను ఆరాధిస్తున్నానే కానీ ఈ రూపం వేరు ఆ రూపం వేరని కాదు. ఒకే నీరు ఫ్రిడ్జ్లోనే చూడండి, ఫ్రిడ్జ్లోనే ఒకే నీరు మంచు ముక్కల్లాగాను తయారు చేసుకుంటాం, వేపరు నీరు అట్లా ఆవిరి తిరుగుతూ ఉంటుంది ఫ్రిడ్జ్లో, అంతా నీరే. కనుక తాగడానికి మంచినీళ్ళు పెట్టుకుంటాం మళ్ళీ, అందులోనే చల్లగా ఉండాలని అన్నీ నీరే. ఒకటేమో మనసులాగా కనపడుతోంది, ఒకటేమో ఆవిరిలాగా కనపడుతోంది, ఒకటేమో నీరులాగా కనపడుతోంది, అన్నీ నీళ్లే కదా. అదేవిధంగా భగవంతుడు ఒక్కడే, అనేక రూపాల్లో వాళ్ళు పూజిస్తారు. అలా తెలుసుకొని పూజిస్తే వాళ్ళు నిజమైన భక్తులు. అలా ఎవరు తెలుసుకోగలుగుతారు? ఎవరైతే శ్రద్ధగా భగవద్గీత క్లాస్కి వెళ్ళి 7వ అధ్యాయం వింటారో వాళ్ళు నిజమైన భక్తులు అవుతారు. ఒకవేళ కాకపోతే ఆర్తభక్తులు, అర్థార్థి భక్తులు, తర్వాత జిజ్ఞాసు భక్తులు అవుతారు. నాస్తికుడిగా ఉన్నవాడు ఆస్తికుడు అవుతాడు, ఆస్తికుడిగా ఉన్నవాడు ఆర్తభక్తి అవుతాడు, అర్థార్థి భక్తుడు అవుతాడు, తర్వాత జిజ్ఞాసు భక్తుడు అవుతాడు 16 సంవత్సరాల తర్వాత అనుకుందాం, 15 సంవత్సరాల తర్వాతను. అసలు వాళ్ళల్లో వాళ్ళ భక్తిలో ఎటువంటి లోపాలు ఉన్నాయని వాళ్ళకి తెలుస్తాయి. తెలిసి ఆ లోపాలను సవరించుకొని ఆ భక్తిని సరి చేసుకుంటారు వాళ్ళు. కనుక అటువంటి భక్తులకి నేను వాళ్ళకి నమ్మకాన్ని ఇంకా పెరిగేటట్లే చేస్తాను నా మీద అన్నాడు. కానీ నేను ఫలాన్ని ఇచ్చేవన్నీ కూడా అర్జున అంతవత్ అవన్నీ కూడా తాత్కాలికం. వాళ్ళు ఏదో కోరుకొని సకామ భక్తులు ఆ రూపాన్ని పూజిస్తే నేను ఆ రూపంలో వాళ్ళకి ఫలాన్ని ఇచ్చినా కూడా అర్జున నేను ఇచ్చే ఫలం తాత్కాలికమైనదే. ఎందుకంటే వాళ్ళు తాత్కాలికమైన ఫలమే అడిగారు. ఇల్లు కావాలన్నారు ఇల్లు ఇచ్చాను, పిల్లలు కావాలన్నారు పిల్లల్ని ఇచ్చాను, సుఖం కావాలన్నారు వాళ్ళ వల్లే సుఖాన్ని ఇచ్చాను, తర్వాత ఆస్తులు కావాలన్నారు అవి ఇచ్చాను, ఆరోగ్యం కావాలన్నారు అవి ఇచ్చాను. కానీ అంతవంత అవన్నీ కూడా ఒక రోజుకి ముగింపు అవుతాయి, ఏవి కూడా శాశ్వతంగా ఉండవు. తేషాం ఫలం వారికి నేను ఇచ్చే ఫలం అంతం కలిగి ఉంటుంది, అంటే శాంతం అంటే దానికి అంతం కలుగుతుంది, శాశ్వతం కాదు అది. కనుక అట్లాంటి అల్ప ఫలాన్ని కోరుకునే వాళ్ళు మేధస్సు కలవాళ్ళ. తద్భవతి అల్పమేధసాం, అల్పమేధస్సు వాళ్ళకుంది, తెలివితేటలు లేవు పిచ్చివాళ్ళు. సముద్రం దగ్గరికి వెళ్ళేటప్పుడు చిన్న కొండ తీసుకుపోయినట్ట ఇంత కొండ, అన్నీ నీళ్ళు వస్తాయి. ఎక్కడికి వెళ్ళేటప్పుడు ఏది అడిగితే అంతే ఇస్తాడు భగవంతుడు. ఎంత భగవంతుడే కావాలి అంటే నువ్వే కావాలి అంటే ఆయనదంతా మనదే కదా, ఆయనదంతా కూడా మనదే అవుతుంది. అప్పుడు ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా మనకు లభిస్తాయి. అర్థమైందా? కనుక భగవంతుడిని కోరుకోవాలి. అల్పమేధసాం ఫలం అంతవతే భవతి. వాళ్ళు అల్పమేధస్సులు, సకామ కర్మతో సకామ భక్తితో నన్ను పూజిస్తే నేను ఫలాన్ని ఇస్తే వాళ్ళకి ఏమిటి, బ్యాంకు ఉద్యోగం అంటాడు, ఆఫీసులో ఉద్యోగం అంటాడు, లేకపోతే ఈ పోస్టు కావాలి ఆ పోస్టు కావాలి. మనిషికి తృప్తి ఉండదు, మనిషికి తృప్తి లేదు. అది చదువుకోవాలి, ఇది చదవాలి, ఇంకా చదవాలి, ఇంకా చదవాలి అని కోరిక, తృప్తి లేదు. అంతకుముందు 10 లక్షలు ఉంటే బాగుండు అనుకున్నాడు, 10 లక్షలు వచ్చేసింది, 20 ఉంటే బాగుండు అనుకుంటాడు, 20 కూడా వచ్చింది. పోనీ కాదులే, ఈ రోజుల్లో ఖర్చులు ఎక్కువ కదా, కనీసం 30 లక్షలన్నా ఉండాలన్నాడు. 30 ఎక్కడి సరిపోతాయండి, ఇప్పుడు ఫ్లాట్ కొనాలంటే ఫ్లాటే 50 లక్షలు అవుతుంది, కనుక 60 లక్షలు ఉంటే బాగుండు. తృప్తే లేదు మనిషికి. చూడండి ఎట్లా పోతూ ఉన్నది, పెరుగుతున్నది. అల్ప మేధస్సులు ఉన్నవాళ్ళు ఇట్లాంటివే కోరుకుంటాడు, అల్పమైనటువంటి వాటిని కోరుకుంటాడు. కనుక దేవాం దేవయజః యాంతి మద్భక్తాహం యాంతి మామపి. ఈ దేవతలను వాళ్ళని వాళ్ళ ద్వారా ఆ దేవతలిచ్చే ఫలాన్ని కోరుకుంటారు. దేవాన్ దేవయజః, దేవయజః అంటే ఇప్పుడు ధనాన్ని బాగా ఇష్టపడేవాడు ఏం చేస్తాడు, ఆ దేవతనైన లక్ష్మీదేవిని ప్రార్థిస్తాడు. శక్తి కావాలనుకున్నవాడు బాగా వాళ్ళందరితో నేను పోటీ పడాలి అని చెప్పి గెలవాలి, నేను ఈ పందెంలో ఆ పందెంలో గెలవాలనుకున్న శక్తి కావాలంటాడు. అందుకని పార్వతీదేవిని మాత్రమే పూజిస్తాడు, శక్తిని పూజిస్తాడు. కొంతమందికి ఏమంటే లక్ష్మి కాదు సరస్వతి కావాలి, మాకు విద్య కావాలి, చదువులు కావాలి, బాగా చదువుల్లో ముందుకు రావాలి, ముందుకు రావాలి అని సరస్వతిని మాత్రమే పూజిస్తారు. ఆ ఆ దేవతలను మాత్రమే పూజిస్తారు, కానీ భగవంతుడిగా ఆరాధించరు. వాళ్ళకి ఏం ఫలం కావాలో కరెక్ట్గా అంతకు అటు పక్క ఇటు పక్క చూడరు వాళ్ళు. ఇంకా అదే చూడండి, నమస్తేస్తు మహామాయి శ్రీపీఠేశ్వరపీజితే అంటే పుస్తకం చూడకుండా చెప్తారు ప్రతి క్లాసులో. దీనికి ఉదాహరణ ఏమిటో చెప్పనా, ప్రతి క్లాసులో నా యొక్క అనుభవం, 20 సంవత్సరాల అనుభవం ఏంటో తెలుసా, నమస్తేస్తు మహామాయి శ్రీపీఠేశ్వర పూజితే పుస్తకం లేకుండా నేను ఆరంభించగానే గడగడగడ చెప్పేస్తాను. అదే నమస్తే శారదేవి కాశ్మీర పురవాసిని అంటే పుస్తకం ధరిస్తే పుస్తకంలో ఎక్కడుందో కూడా తెలియదు, 20 సంవత్సరాలు చూస్తున్నా కూడా ఎదుకుతారు, ఎక్కడుంది శారదా స్తోత్రం అంటారు. ఇంతకంటే ఏం కావాలండి ప్రూఫ్, కూర్చుంటే లేవలేరు, లేస్తే కూర్చోలేరు, శక్తి కూడా లేదు, పైగా ఆరోగ్యం అంతంత మాత్రం. అందరికి ధనం మీద ఉన్నంత ఆశ ఆరోగ్యం మీద విద్య మీద లేదు. చూసారా, ఇంతకంటే ఏం కాదు. ఉదాహరణకి ఈ శ్లోకానికి ప్రూఫ్ మనమే, అంతవత్తు ఫలం తేషాం అల్పవద్, చాలా అల్పం, అల్పమేధసాం భవతి తద్భవతి అల్పమేధస దేవాన్ దేవయజః యాంతి. కానీ అర్జున కొంతమంది ఉన్నారు, ఎవరు అక్కడ చిన్న అక్కడ క్లాస్కి వెళుతుంటారు అని నేను చెప్పుకుంటున్నా, చెప్పుకోనా? ఆ శనైనర్ క్లాస్కి వెళ్తారు చూసావు, మద్భక్తాహా 17 సంవత్సరాల నుంచి ఆ స్వామిని క్లాస్ తీసుకుంటున్నారు, నేనే జరిపిస్తున్నాను తెలుస్తా. ఎవరు జరిపిస్తున్నారు? కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు అర్జునుడితో, ఆ క్లాసును జరిపించేది నేనే, లేకపోతే ఆమె వస్తుంది అక్కడి నుంచి టీ నగర్ నుంచి చెన్నై నగర్ దాకా 17 సంవత్సరాలు అంటే నేనే పంపిస్తున్నాను. కారు కొనిపెట్టాను, డ్రైవర్ని ఇచ్చాను, ఇచ్చి పంపిస్తున్నా, స్టూడెంట్స్ కూడా పంపిస్తున్నా. స్టూడెంట్స్ లేకపోతే ఆవిడేం చెప్పుకుంటుంది? కనుక నేనే స్టూడెంట్స్ పంపిస్తున్నా. ఆ స్టూడెంట్స్ కూడా నేనేం చేస్తున్నాను తెలుసా, ఆ హాల్ కూడా ఫ్రీగా ఇప్పించా. ఇప్పించి ఆ హాల్లో కూడా లైట్లు, ఫ్యాన్లు, కార్పెట్లు అన్ని వేసుకుని మైక్ అన్ని రెడీ చేసి పెట్టాను నేను. మద్భక్తాహా, అప్పుడు వాళ్ళు నా గురించి వినేటప్పుడు ఏం చేస్తారు? మాం యాంతి, నన్ను పొందుతారు, నా పరాప్రకృతి రూపాన్ని పొందుతారు. వాళ్ళు సచ్చిత్ రూపమైనటువంటి ఆత్మస్వరూపాన్ని, నా రూపాన్ని వాళ్ళ రూపంగా వాళ్ళు తెలుసుకుంటారు. తెలుసుకొని వాళ్ళు అనంతమైనటువంటి ఫలాన్ని పొందుతారు, అంతం లేనటువంటి ఫలాన్ని పొందుతారు. వాళ్ళ ఫలం అంతం లేనటువంటిది కనుక ఆ శనైనగర్ క్లాస్కి వెళ్ళే వాళ్ళు అల్పమేధస్సులు కాదు. ఎందుకంటే అనంతమైన ఫలాన్ని ఇస్తున్నాను కదా, అంతం లేనటువంటి ఫలాన్ని ఇస్తాను కదా వాళ్ళకి, నేను అన్ని ప్రొవైడ్ చేశాను వాళ్ళకి, కనుక వాళ్ళు అల్ప మేధస్సులు కాదు, అధిక మేధస్సు ఉన్న వాళ్ళు వాళ్ళు అని చెప్పినట్లే కాదా? మద్భక్తాహ యాంతి మాం, నన్నే పొందుతారు వాళ్ళు. నన్నే పొందుతారంటే కృష్ణ అని కాదు అక్కడ అర్థం, ఆత్మస్వరూపమైన భగవంతుణ్ణే పొందుతారు. ఎలా పొందుతారు? వాళ్ళ స్వరూపంగా వాళ్ళు నన్ను తెలుసుకుంటారు, అప్పుడు నాకు వాళ్ళకి భేదం లేదని తెలుసుకుంటారు. జిజ్ఞాసు భక్తులయ్యి అక్కడ నేనే తయారు చేస్తా వాళ్ళని జిజ్ఞాసులుగా. వెళ్ళేటప్పుడు ఆర్తభక్తులుగా, అర్ధార్థి భక్తులుగా వెళతారు క్లాస్కి. నేనే చిన్న చిన్నగా అక్కడే వాకి దగ్గర నుంచొని ఉంటా, నుంచొని వాళ్ళందరికి ఇట్లా మాయ చేసినట్లుగా వీడు జిజ్ఞాసు భక్తులు అయిపోవుగాక అని చేస్తాను. చెయ్యంగానే అక్కడ స్వామిని చెప్పేటప్పుడు వాళ్ళు ఆనందంగా విని జ్ఞాని భక్తులు అయిపోతారు. జ్ఞాని భక్తులు అయిపోయి నన్ను వేరుగా చూడరు వాళ్ళు, వాళ్లలోని నన్ను చూస్తారు. మద్భక్తాహ, నా భక్తులు నన్నే పొందుతారు. వేరే వాళ్ళని పూజించి డబ్బు కోసం పూజించే వాళ్ళు డబ్బునే పొందుతారు, శక్తిని పూజించే వాళ్ళు శక్తినే పొందుతారు, ఆత్మని పూజించే వాళ్ళు, ఆత్మరూపంగా భగవంతుణ్ణి పూజించే వాళ్ళు ఆత్మనే పొందుతారు. మద్భక్తాహ ఆత్మభక్తాహ, ఆత్మనే పొందుతారు. భగవంతుడు ఆత్మరూపమని తెలుసుకొని ఆ ఆత్మని వారి రూపంగా తెలుసుకుంటారు. అది ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఏమో, అయినా స్టార్ట్ అయింది, అక్కడ జరుగుతున్నది. వాళ్ళు ఎప్పుడెప్పుడు తెలుసుకుంటారో అప్పుడప్పుడు తెలుసుకుంటారు. నేను వాళ్ళకి ఎప్పుడు అనుగ్రహం ఇస్తూనే ఉన్నాను, అన్నీ చక్కగా ప్రొవైడ్ చేశాను, వాళ్ళు శ్రద్ధగానే వింటున్నారు, పొందుతారు అని చెప్పి కృష్ణుడికి ఒకే ఆనందం, ఒకటే ఆనందము ఆనందం. కానీ ఇంతటి ఆత్మస్వరూపం అంతటా ఉన్నప్పుడు కొంతమంది ఏం తెలుసుకోలేకపోతున్నారు? ఇంత పెద్ద హాల్ అయితే ఎందుకు కొద్ది మంది వస్తారు ఆ కాలుకి అంటావా, చెప్తా విను అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఇట్లా నా గురించి భగవద్గీత జరిగే చోట ఇంతటి కష్టమైనటువంటి ఆత్మస్వరూప, ఈ ఆత్మస్వరూప జ్ఞానాన్ని ఇస్తూ ఉంటే ఎందుకు అందరు రెగ్యులర్గా క్లాస్కి వెళ్లకుండా, కాలంతా నిండిపోకుండా కార్పెట్ ఖాళీగా ఉంటుంది, కుర్చీలు ఖాళీగా ఉంటాయి, ఎందుకో తెలుసా? అడుగుతావా, చెప్తాను విను అంటున్నాడు. చెప్పనా? అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యంతే మామ బుద్ధయః పరం భావమజానంతః మమావ్యయమనుత్తమం. కొంతమంది అబుద్ధయః, బుద్ధి లేని వాళ్ళు, ఆ క్లాస్కి వెళ్ళని వాళ్ళు ఉంటారు చూసారా, అంతేగా మరి, అవునా కాదా? అబుద్ధయ, బుద్ధి సరిగా లేని వాళ్ళు, వివేకం లేని వాళ్ళు అబుద్ధయ వెళ్ళరు క్లాస్కి. ఎందుకు వెళ్ళరట? వాళ్ళు నా అసలు రూపాన్ని తెలుసుకునేయాలని చెప్పేటప్పుడు ఆ గురువు గారు ఆ స్వామిని చెప్తూ ఉంటే వాళ్ళు ఏమిటో చెప్తున్నారు, ఇదంతా మనకేం కాదు అనుకుంటారు. రూపం లేని నా గురించి చెప్తుంటే అర్థం చేసుకోకుండా వాళ్ళు రూపం ఉన్న ఆ గురువాయూరప్ప కృష్ణ వెంట పడతారు. లేకపోతే జగన్నాథ స్వామి రూపంలో ఉన్నాను చూసావా నేను, అక్కడికి పోతారు. ఇవాళ టీవీలో చూపిస్తున్నారు జగన్నాథ రసాలు కదులుతున్నాయని, అక్కడ కూర్చుంటారా? నా గురించి చెప్తూ ఉంటే ఇక్కడికి వెళ్ళరు. రా అంటున్నాడు అర్జునుడిని. నేను చెప్తున్నా అర్జున, అక్కడికి వెళ్తారా అంటే చుట్టానే కదా వాళ్ళిద్దరు ఒకళ్ళకొకళ్ళు, అందుకని రా అని పిలుస్తుంటారు. అక్కడికి వెళతారు. ఆ రూపమే కృష్ణుడు అనుకుంటారు, కానీ రూపం లేని నన్ను గురించి చెప్తుంటే ఇక్కడికి పోరు. అవ్యక్తం వ్యక్తి మాపన్నం, వ్యక్తం అంటే కంటికి కనపడని ఆత్మస్వరూపానైన నన్ను అవ్యక్తం వ్యక్తిగా నన్ను అనుకుంటున్నారు వాళ్ళు. దేవకీపుత్రుడు గాను ద్వారకాకృష్ణుడు గాను వ్యక్తిగా పొందాను అనుకుంటున్నారు. నేను అసలు వ్యక్తిగా నాది కాదని ఆ వేషం, అది వాళ్ళు నిజం అనుకుంటున్నారు. అవ్యక్తం కంటికి కనపడనటువంటి, అవ్యక్తం వ్యక్తం కానటువంటి, కంటికి కనపడనటువంటి నన్ను వ్యక్తి మాపన్నం కృష్ణుడు, గోలోక బృందావనం కృష్ణుడు, రాధాకృష్ణుడు, రుక్మిణి సమేత కృష్ణుడు, వ్యక్తి మహాపన్నం వ్యక్తిగా పొందినవాడిగా నన్ను భావిస్తున్నారు వాడు. ఈ రూపమే, ఈ యొక్క వేణుగోపాలుడే వ్యక్తి మహాపన్నం, వేణుగోపాలుడే ఆహా ముద్దు ముద్దుగా అలంకరించి నన్ను నైవేద్యాలు పెట్టి నాకు ఆరతులు ఇచ్చి ఇచ్చి మసిగా కర్పూరంతో నన్ను కనపడకుండా చేస్తారు. ఏ రూపానికి ఆరాధిస్తున్నా కూడా తెలియకుండా, ఎందుకంటే రోజు కర్పూరం రూపం పెట్టి ఏంటి ఆ ధూపం, కసామ్రాణి, ఆ సామ్రాణి పెట్టి 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 ఇల్లంతా చీకటి పడిపోయింది, ఇల్లంతా చీ నల్లగా అయిపోయింది. నా రూపం కూడా నల్లగా అయిపోయింది అనుకో, అసలే నల్లగుంటానా నేను? అందులో పొగ పెట్టి 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 సామ్రాణి నన్ను కనపడకుండా చేసేసారు. చేసి ఆ రూపమే నా నేను అనుకుంటూ పూజిస్తున్నారు అర్జున. అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యంతే వాళ్ళు అనుకుంటున్నారు. అబుద్ధయ, ఈ బుద్ధి లేని భక్తులు ఒకడు ఉన్నారా నాకు, ఈ బుద్ధి లేని భక్తులు ఉన్నారు చూసావా, వాళ్ళు కూడా భక్తులే అనుకో, కానీ ఏం చేస్తావా, ఇట్లాంటి భక్తులు ఉన్నారు నాకు కూడా. అబుద్ధయ, నన్ను రూపం లేని వాణ్ణి వ్యక్తిగా పూజిస్తున్నారు. ఆ వ్యక్తి భగవంతుడు అంటారా, ఆయన వ్యక్తి కాదు, ఆయన రూపం లేదని స్వామిని చెప్తున్నా వినర్రా. వినకుండా క్లాసులు ఎగ్గొట్టి గుళ్ళు గోపురాలు తిరుగుతారా, ఎప్పుడు చెప్పలా రా అని నేను ఇవాడే చెప్తున్నా. కృష్ణుడికి కోపం వస్తున్నది, పాపం నా పరాప్రకృతిని తెలుసుకోరు, అపరాప్రకృతిని, నా పరాప్రకృతి సత్చిత్ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండా, చెప్పి వినకుండా, ఆవిడ మాటను లెక్క చేయకుండా ఆ క్లాసు సమయంలో ఆ గుడికి ఈ గుడికి వెళతారు, ఆ రూపాలు ఈ రూపాలు చూడాలని వెళతారు, కానీ రూపం లేని నన్ను గురించి చెప్తుంటే వినిపించుకోరు. పాపం వాడు 17 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నది, ఏం చేస్తాను, ఇంకా వాడికి బుద్ధి రాలేదు. కొంతమందికి అల్పబుద్ధయః వచ్చిపోతూ ఉంటారు అప్పుడప్పుడు, అసలు రారు, వచ్చినా కూడా రెండోసారి మళ్ళీ అల్పబుద్ధయః. పరంభావం అజానంతః, పరంభావం అంటే ఈ పరాప్రకృతిని గురించి చెప్తూ ఉంటే రూపం లేనటువంటి సద్రూపం చిద్రూపం అనంతమైనటువంటి ఆత్మస్వరూపాన్ని గురించి పరంభావం అజానంతః తెలుసుకోలేక, ఎందుకంటే వాళ్ళకి చిత్తశుద్ధి లేదు, జ్ఞాన యోగ్యత రాలేదు, వాళ్ళకి ఇంకా సునిశ్చితమైన బుద్ధి పెరగలేదు. ఇటువంటి వాటి వలన అజానంతః, పరంభావం అజానంతః, అపరాప్రకృతిలోనే ఉంటున్నారు. ఆ మాయా మానుష వేషధారి అన్నాం కదా, ఆ మాయా రూపమే కదా ఆయన, లీలా మానుష వేషధారి కదా, అయినా కూడా మాయా మానుష అన్నప్పుడు కూడా ఎందుకు దాని వెంట పడుతున్నాం, బుద్ధి పెరగకపోతేనే కదా పడతారు, బుద్ధి ఎందుకు పెరగలేదు, ఎందుకంటే ఈ ప్రాపంచికమైనటువంటి కోరికలు ఉండడం వలన బుద్ధి పెరగలేదు. డబ్బులు, ధనం, వస్త్రాలు, ఆభరణాల మీద విపరీతమైన తాపత్రయం, ఆ చీరల మీద ఉన్న మోజు, ఆభరణాల మీద ఉన్న మోజు, శరీరం మీద ఉన్న మోజు ఏం చేస్తుందంటే వాడని నా రూపం వైపుకే లాక్కొండి, నేను పెట్టుకున్న గొలుసులు చూస్తుంటారు నా దగ్గరికి వచ్చి, నేను కట్టుకున్న పీతాంబరాలు, నా కట్టిన పీతాంబరాలను చూస్తుంటారు, నా మెడలో వేసిన మాలలు చూస్తుంటారు, నా తలపై పెట్టిన కిరీటం చూస్తుంటారు, నా చేతులు తొడిగినటువంటి కంకణాలు చూస్తుంటారు. కానీ ఈ రూపానికి వెనుక ఉన్నటువంటి ఆ పరమాత్మ పరాప్రకృతి స్వరూపాన్ని గురించి చెప్తూ ఉంటే వినిపించుకోరు కదా, అక్కడ చెమిటి వాళ్ళలాగా అయిపోతారు. చెమిటి వాడికి వినపడదుగా. ఆ విషయం వచ్చేటప్పటికి వాళ్ళ బుద్ధికి చెమిటితనం వచ్చినట్లే. అల్ప బుద్ధయ అంటే ఏమిటి, ఆ బుద్ధికి చెమిటితనం వచ్చినట్లే అని అర్థం. చెవుడు వచ్చినట్లే కదా, వినని వాడు చెవుడి వాడికి వినపడదు, బుద్ధి లేని వాడికి అర్థం కాదు. అందుకని తక్కువ మంది వస్తుంటారు ఆ క్లాసుకి అని అంటారు కృష్ణ పరమాత్మ. ఆయనకు తెలుసు కృష్ణ పరమాత్మ ఒక్కడే స్టూడెంట్, అర్జునుడు ఒక్కడే, నాకైతే ఇంకా కనీసం 25-30 మంది అన్న ఉంది. ఉద్ధవుడు కూడా ఒక్కడే, ఉద్ధవ గీతలో పాపం అంతమంది ఉన్నారుగా కురుక్షేత్రంలో. కృష్ణుడు మాట్లాడుతుంటే వచ్చి రావచ్చు, అక్కడ కూర్చోవచ్చు కదా, రావచ్చు కదండి. ఏమిటో కృష్ణుడు అర్జునుడు మాట్లాడుకుంటున్నారు అని చెప్పి కనీసం పాండవులైనా వచ్చారా దగ్గరికి? అందరూ వాళ్ళ వాళ్ళ ఆయుధాలు పట్టుకుని ఉంటున్నారు, ఆయుధాలు పట్టుకుని ఎప్పుడెప్పుడు యుద్ధం చేద్దామా అది ఇది కూర్చున్నాడు. అర్జునుడు మాత్రం, కృష్ణ నాకు ఈ రాజ్యం వద్దు, నాకేం వద్దు, నాకు ఏది శ్రేయస్సు చెప్పు ఆయన అన్నాడు. అట్లా ఎవరన్నా అడిగాడు ఒక్కడన్నా యుద్ధ భూమిలో? కృష్ణుడి గతే అట్లుంటే ఇంకా లోకల్ టీచర్స్ సంగతి చెప్పాలా, ఎంత బాధపడుతున్నాడో తెలుసా కృష్ణుడు. ఇప్పుడు మనం చేసే భక్తి నిజమైన భక్త కాదా అని చెప్పి భగవంతుడు అనుగ్రహిస్తూనే ఉంటాడు, కానీ ఒక రోజుకి ఏదో అర్థం చేసుకుంటాడులే, వస్తాడులే అని ఎంత బాధపడుతున్నాడు చూడండి. పరంభావం అజానంతః, నన్ను నా పరాప్రకృతి స్వరూపాన్ని ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండా మాం అవ్యయమం అనుత్తమం. ఏమిటి నా పరాప్రకృతి అంటావా? ఆ పరాప్రకృతి అవ్యయం, వ్యయం కానటువంటిది. కృష్ణ రూపం అయితే ద్వాపర యుగానికి ముందు లేదు, రామరూపం అయితే త్రేతాయుగానికి ముందు లేదు. దానికి ఒక ముడి అంటే ముగింపు ఉన్నది ఆ రామరూపానికి కృష్ణ రూపానికి. ద్వాపర అయిపోగానే కలియుగం ఆరంభంలోనే వెళ్ళిపోయినాడు ఆయన. వ్యయమైందా లేదా రూపం? వాడు బాణం వేస్తే వేటగాడు కాలికి తగిలి ఆ రూపాన్ని ఆయన సాధించాడా లేదా? ఆ సాధించే రూపాన్నే పట్టుకుంటాం, వేళ్లాడతాం. ఆ రూపానికి వెనుక ఉన్నటువంటి అవ్యయం, వ్యయం కానటువంటి ఆత్మరూపం ఉంది. అనుత్తమం, ఇంకా దానికంటే ఉత్తమమైంది లేదు. ఆత్మ గొప్పదా అని అందులో తర్జన భర్జన ఉండదు. కృష్ణుడు గొప్పవాడా, రాముడు గొప్పవాడా, త్రేతాయుగ రాముడు గొప్పవాడా, ద్వాపర యుగ కృష్ణుడు గొప్పవాడా, ఎవరు ఉత్తములు అని తర్జన భర్జన చేస్తున్నారా లేదా? ఇప్పటికీ ఇద్దరు విష్ణు అవతారమే, అయినా వీళ్ళు కొట్టుకుంటూ ఉంటారు, నేను రామ భక్తుణ్ణి, నేను కృష్ణ భక్తుణ్ణి. అయ్యో విష్ణు అవతారం రా అది కూడా తెలియదు, అది కొట్టుకుంటున్నారు. కొట్టుకొని ఉత్తమం రూపం ఏమిటి అనేటువంటిది, శ్రేష్టమైంది ఏమిటి అనే ఒక విచక్షణ వస్తుంది అక్కడ. కానీ నా పరంభావం, పరాప్రకృతి రూపం అనుత్తమం, అంతకంటే శ్రేష్టమైనటువంటిది మరొకటి లేదు. ఎందుకంటే రెండు ఆత్మలు లేవు, మూడు ఆత్మలు లేవు. ఈ ఆత్మ శ్రేష్టమా, ఆ ఆత్మ శ్రేష్టమా అనడానికి లేదు, ఒకే ఆత్మ. చూసారా, అనుత్తమం అవ్యయం అటువంటి రూపాన్ని మాం అవ్యయం అనుత్తమం, నన్ను అవ్యయమైనటువంటి, వ్యయరహితమైనటువంటి, మార్పు లేనటువంటి అని అర్థం. అవ్యయం అంటే మార్పు లేనటువంటి. సత్తు చిత్తులో ఏం మార్పు ఉంటుందండి? ఉనికి ఎరుకలో ఏం మార్పు ఉంటుంది? మీరు పుట్టినప్పటి నుంచి కొంచెం ఊహ వచ్చిన తర్వాత నేనున్నాను నేనున్నాను అంటూనే ఉన్నారా లేదా? ఈ నేను ఉన్నానులో ఏదైనా మార్పు ఉందా? ఈ నేను ఉన్నాను అనే మాటలో మార్పు ఉందా? నాకు తెలుసు, నాకు తెలుసు ఎరుక, అందులో ఏమన్నా మార్పు ఉందా? ఇప్పుడు ఆ నేను ఉన్నాను నాకు తెలుసు అనేది అవ్యయ రూపమా కాదా? ఎలా ఉన్నాను, ఎక్కడున్నాను అనేది మళ్ళీ అపరా ప్రకృతి. అది అనంతం కాదు, అది అవ్యయమూ కాదు. ఈ రూపం మారుతోందా లేదా? 17 సంవత్సరాల కిందట ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎట్టున్నావు? పెద్దవరం అయిపోయినావా లేదా? రూపం మారిపోయిందా లేదా? అపరా ప్రకృతి మారుతున్నది. పరాప్రకృతి నేను ఉన్నాను, ఆ స్వామియే కదా ఉన్నది ఇక్కడ. ఈ నేను ఉన్నాననే దాంట్లో మార్పు లేదు కదా, అవునా? చూసారా, అవ్యయం అనుత్తమం వాం పరంభావం అజానంత తెలుసుకోవడం లేదు. తెలుసుకోక వాళ్ళందరూ కూడా నన్ను ఈ రూపాన్ని సత్యం అనుకుంటున్నారు, అపరా ప్రకృతినే సత్యం అనుకుంటున్నారు. మాయా రూపం, నామరూపాలతో కూడినటువంటి మాయా ప్రకృతి సత్వరజస్తమ్మ గుణాలతో కూడిన ఈ మాయా రూపం చూసావా, ఇదే సత్యం అనుకుంటున్నారు అర్జున. తెలుసుకోవడం లేదు. ఎంత ఇంపార్టెంట్ మంత్రం వచ్చిన శ్లోకం చూడండి. తర్వాత చెప్తున్నారు 25. నాహం ప్రకాశ సర్వస్య యోగ మాయా సమావృత మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. ఈ అబుద్ధయ, బుద్ధి లేని వాళ్ళు, అల్ప మేధస్సు ఉన్న వాళ్ళు ఎట్లాంటి రకాలని చెప్పను అర్జున. భక్తాని భక్తికి మెచ్చి తిని ఏమి వరము కావలను కోరుకో, అట్లాంటి వాళ్ళు రా వీళ్ళందరూ. ఏం వరము కావాలో కోరుకో. సినిమాల్లో ఆ సినిమాలు రావడంలా ఇప్పుడు కదా. భక్త నీ యొక్క తపస్సుకు మెచ్చి తిని, నీ భక్తికి మెచ్చి తిని, నీ తపస్సుకు మెచ్చి తిని ఏమి వరము కావాలను కోరుకోము అని అంటే ఆహా దేవుడు కనపడ్డాడు అంటారు. తర్వాత ఏం కోరుకుంటాడు? చావకుండా ఉండడానికి వరం ఇవ్వు అంటాడు. ఇది కోరుకునేది. భస్మాసురుడు, రావణాసురుడు, హిరణ్యకశిపుడు ఏం చేశారు? వాళ్ళందరూ శివుడు ప్రత్యక్షమైనాడు, బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు వాళ్ళందరికి. ఎట్లాంటి కోరికలు కోరుకున్నారు? ఈ మోహి భస్మాసురుడు ఏం కోరిక కోరుకున్నాడు? భగవంతుడంతటి వాణ్ణి దర్శించుకొని పిచ్చి పిచ్చి కోరికలన్నీ కోరుకున్నారు. మూర్ఖులు, అల్పమేధస్సులు. రాక్షస సంగతి అట్లుంచు, మిగతా మనుషులు మాత్రం ఏం తక్కువ తిన్నారా వీళ్ళు కూడా. దేవుడి దర్శనం, ధ్రువుడు కూడా అట్లాగే బాధపడ్డాడు. భగవంతుడంతటి వాడు వచ్చిన తర్వాత ఇంకా వేరే ఏదో కోరుకోవడం ఏమిటి అసలు? ఎట్లా కోరుకున్నానని చెప్పి తర్వాత బాధపడ్డాడు. చూసారా, బుద్ధి అనేది, అహంకారం అనేది ఉన్నంతసేపు కూడా భగవంతుడు సాక్షాత్తుగా ఎదురు నుంచున్నా కూడా, రాముల వారు కనపడుతున్నా కూడా రావణాసురుడు గమనించలేదు. మోక్షాన్ని అడగమని అడగచ్చు కదా, ఎవరన్నా అడిగారు ఆ రోజుల్లో? లక్ష్మణుడు అడిగాడు చివరికి, ఎవరు అడగలేదు రాముల వారి నుంచి. ఎందుకంటే ఆయన రాముడు అందంగా ఉన్నాడు, నీలమేఘశ్యాముడు చాలా సుందరం విగ్రహం అన్నాడు పిచ్చివాడు. రామ మోక్షాన్ని ప్రసాదించు అని అడిగారు ఎవరన్నా? రాముల గారి కోసం ఆవిడ చూసి చూసి కళ్ళు గాయలు కోసినాయి ఆ శబరికి. అట్లా ఎంతమంది ఆ రూపం కోసం తపించిన వాళ్లే, కానీ ఆత్మజ్ఞానం కోసం ఎవరూ ప్రయత్నం చేయలేదు. అందుకని భగవంతుడు వచ్చి మెచ్చి, నీ భక్తికి మెచ్చి తిని అన్నప్పుడు కూడా బుద్ధి పనికిరాని కోరికలన్నీ కోరుకుంటారు. నాకు ఇల్లు ఇవ్వు, కారు ఇవ్వు, డబ్బులు ఇవ్వు, లక్షలు కోట్లు ఇవ్వు అంటారు భగవంతుడు వదిలిపెట్టుకొని. కనుక ఏం చేస్తాం? ఆలోచన లేని వాళ్ళు వీళ్ళందరూ. కనుక 20 ఇక్కడ చెప్తున్నారు, నేను సత్తు చిత్తు స్వరూపాన్ని అంతటా వ్యాపించి ఉన్నానప్పటికీ కూడా ఈ మూఢులు ఉంటారు చూసావా, వాళ్ళకి నేను కనపడను. అది విషయం. నేను అంతటా వ్యాపించి ఉన్నాను, అన్నిట్లో ఉన్నాను. త్రిభిర్ గుణమయైర్భావై ఏభిస్సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్య పరమవ్యయం అని 13వ శ్లోకంలోనే చూసాం. అక్కడ ఒక వాత పెట్టారు అందరికి. వీళ్ళు మూఢులరా, వీళ్ళు మూడు గుణాల చేత పరవశులైపోయినారు. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. నిద్ర అన్న పోతూ ఉంటారు, నిద్ర ముఖంతో ఉంటారు, చురుకుదనం లేదు, చెప్తే అర్థం కాదు, తిండిబోతులు తిండిబోతులు, తిండి మీద ధ్యాస ఎక్కువ, వస్త్రాల మీద ధ్యాస ఎక్కువ, మేకప్పుల మీద ధ్యాస ఎక్కువ, శరీరం మీద అభిమానం ఎక్కువ. వీళ్ళందరికి పోయి నేనేం చెప్పినా అర్థం కాదు అర్జున, ఏం చేస్తాను, మూఢులు అన్నారు. ఎంత మూఢులంటే ఉపనిషత్తు అయితే విమూఢాహ అంటుంది కృష్ణ పరమాత్ముడు. ఎందుకులే పాపం మరి విమూఢాహ అంటాం, మూఢాహ అని. అహం న ప్రకాశ సర్వస్య, నేను అందరికీ కనపడను. సచ్చిత్ రూపమైనటువంటి ఈ యొక్క అవ్యయ రూపం అందరికీ తెలియదు, అందరికీ తెలియదు. ఎందుకని యోగమాయ ఆవృత, వాళ్ళందరిని యోగమాయ ఆవరించేసింది, అట్లా కప్పేసింది అన్నమాట. కప్పేసేసి వాళ్ళకి అర్థం కాకుండా ఈ యొక్క ఆత్మతత్వాన్ని అలా యోగమాయ పవర్ఫుల్ అన్నమాట, మాయా మోహిని. ఎంత మోహంలో పడిపోతారో ఆ మాయలో, అర్థమైనట్లే ఉంటుంది, చెప్పులేసుకోగానే మర్చిపోతారు. ఇక్కడ వీళ్ళకు వాత పెడుతున్న రాని వాళ్ళకి, వచ్చిన వాళ్ళకు కూడా మాయా మోహిని. 18 అధ్యాయాలు 10 సంవత్సరాలు చెప్తే అహం బ్రహ్మస్మి అనలేక ఎందుకు పోతున్నారు, ఎందుకు అనలేకపోతున్నారు? దేహాభిమానం వదిలితే కదా. గృహాభిమానం, పుత్రాభిమానం, పుత్రి అభిమానం, అహంకారం వదలంది, నేనెక్కడొస్తాను వాళ్ళకి? ఆత్మజ్ఞానం ఎక్కడొస్తుంది? రాదు కదా అర్జున. అహంకారం వదిలిపెడితే కదా. అహంకారం వదిలిపెట్టారంటే ఏం చేయాలి? సరెండర్ అవ్వాలి, గురువుకు శరణాగతులు అవ్వాలి, శాస్త్రానికి శరణాగతులు అవ్వాలి, పరమాత్ముడికి శరణాగతులు అవ్వాలి. వాడు శరణాగతులు అయితే కదా అన్నిటికీ శరణాగతులు అవుతున్నారు, భగవంతుడికి, గురువుకి, శాస్త్రానికి తప్ప. లోకంలో అందరూ మోహమాయా యోగమాయా సమావృత, సమ్యక్ ఆవృత, కొంచెం కాదు సమ్యక్ బాగా ఆవరించింది వాళ్ళకి. జనానికి మాయ బాగా ఆవరించింది. ఆ మాయ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఆ కనపడేవన్నీ సత్యంగా అనిపిస్తాయి, అనిపించి పుత్ర ప్రేమ విపరీతంగా పెరుగుతుంది, పుత్రి ప్రేమ అంతకంటే పెరుగుతుంది. ఆ మాయ రూపంలో ఉన్న పుత్రి పుత్ర, ఆ పుత్రపుత్రి సంపాదించే ధనం, వారికున్న ధనం, వారి ఆస్తులు పాస్తులు, ఆ గురువు ఎంతన్నా చెప్పని, నేను ఎంతన్నా చెప్పని, వాళ్ళని వినరు. అంతే, నా మాయ ఉంది చూసావా, వాళ్ళని ఆవరించేస్తుంది. ఇవాళ పెద్ద ఒక జోక్ ఒక పేపర్లో, ఏం జోక్ అంటే నిద్రపోతున్నాడు, బాగా గురక పెడుతున్నాడు, పెద్దగా గురక పెడుతున్నాడు, పెద్ద శబ్దం వస్తుంది. ఆ శబ్దంలో వాడు ఎందుకు లేవాడు? వాడు పెట్టే గురకకి వాడికి మెడుగు రాలే. వాడు పెట్టే గురకకి వాడికి ఎందుకు మెడుగు రావడం లేదు? అంత పెద్దగా గురక పెట్టి అందరికి నిద్ర లేకుండా చేస్తున్నాడు కానీ వాడికి మెడుగు రావచ్చు. గుర్రు అంత గురక కూడా మాయా మోహిని వాడిని తమో గుణంలో బాగా ముంచుతుంది అన్నమాట. తమో గుణంలో అర్థమైందా? అదే నాయన మాయా మోహిని అంటే, ఈ మాయా మోహిని ఎవరిది అంటే నా పవరే, నా శక్తే, నా శక్తి వాళ్ళని మోహింపజేస్తుంది, నన్నేమీ చెయ్యలేను. మూఢ అయం న అభిజానాతి, వీడు మూఢుడు అర్జున. ఎవరు? నా యొక్క అపరా ప్రకృతిని చూసి నిజమనుకుంటూ మాయని, ఈ నామరూపం కనపడుతున్న రూపాన్ని నిజమనుకుంటాడు, కృష్ణరూపమైనా రామరూపమైనా పుత్రుడి రూపమైనా పుత్రి రూపమైనా సత్యం అనుకుంటాడు, దానికి లోనైపోతాడు, వశుడైపోతాడు, పరవశుడైపోతాడు. ఫస్ట్ వశుడైపోయి తర్వాత పరవశుడైపోయి తర్వాత బుద్ధిని కోల్పోయి తర్వాత దుఃఖంలో మునిగిపోయి ఏ కృష్ణ అని చేయి పైకెత్తుతాడు. అప్పుడు నేనేం చేసేది మునిగిన తర్వాత? ముందే పుస్తకం ఇచ్చాను కదా, చదివితే కదా, నిండా మునక్క ముందే వచ్చి చదువురా, విను, నా రూపాన్ని గురించి తెలుసుకో అంటే విన్నాడా? విన్న. తల్లిని ఎదిరించాడు, తండ్రిని ఎదిరించాడు, గురువుగారిని ఎదిరించాడు, దేవుణ్ణి సరిగ్గా పూజించలేదు, అహంకారం గర్వం కళ్ళు తల మీదకి వచ్చినాయి వాడికి, విద్యా గర్వంతో, రూపగర్వంతో, ధన గర్వంతో, అన్ని గర్వాలతో, మిడిమిడి జ్ఞానంతో మిడిసిపడ్డాడు, చివరికి మునిగాడు. కనుక నేను కూడా రక్షించలేను వాళ్ళని. రక్షణ కోసం నేను చెప్పాను, ఇది చదువు ఇది తెలుసుకో అంటే వినలేదు. కానీ మునగని, మునిగినప్పుడు వాడికే తెలుస్తుంది, నిండా మునిగిన వాడికే చలి ఉండదని చెప్పి మునిగిన తర్వాత వాడికే ఇంకా పైకి రాలేక అక్కడే మునిగిపోతాడు. మళ్ళీ నెక్స్ట్ జన్మ అదికి నేను గ్యారంటీ ఇవ్వలేను అంటున్నాడు విష్ణు పరమాత్మ. అంటారు తర్వాత, నేను ఇప్పుడు ఇచ్చాను మనిషి జన్మ, ఉపయోగించుకోలేదు, వేస్ట్ చేసుకున్నాడు, నేనేం చేయను, ఆ సంచిత కర్మ ఏముందో ఆ జన్మ వస్తుంది వాడికి. మళ్ళీ మూఢ అయం మూఢ, ఈ మూర్ఖుడు ఉన్నాడు చూసావా, ఈ మూర్ఖుడు ఏ మూర్ఖుడు, నా యొక్క పరారూ ప్రకృతి రూపాన్ని తెలుసుకోకుండా ఈ మాయా దేహాన్ని చూసి నిజం అనుకోని తన దేహాన్ని నిజం అనుకుంటూ ఆ దేహానికి కావలసినవన్నీ అడుగుతున్నాడు. ఆ దేహంలో ఉన్నటువంటి పరా ప్రకృతి ఆత్మరూపాన్ని తెలుసుకోవడానికి నన్ను ఏమి అడగడం లేదు. నన్ను మిస్టేక్ చేసుకున్నాడు, వాడిని వాడు మిస్టేక్ చేసుకున్నాడు. మిస్టేక్ తెలుసుగా, మిస్సింగ్ టేకింగ్, మిస్సింగ్ పరా ప్రకృతి, టేకింగ్ అపరా ప్రకృతి, ఇది కల మిస్టేక్. నన్ను తప్పుగా అర్థం చేసుకున్నాడు, వాణ్ణి వాడు తప్పుగా అర్థం చేసుకున్నాడు, వాణ్ణి వాడు తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు ఇంకా నేనేం చేయగలను, వాణ్ణి వాడు తప్పుగా అర్థం చేసుకున్నా కనీసం నా దగ్గరికి వస్తే నేను ఏదైనా ట్రీట్మెంట్ ఇచ్చేవాడిని. నా దగ్గరికి సరిగ్గా వచ్చాడా అంటే అది లేదు, సకామ భక్తితో వచ్చాడు, జిజ్ఞాసు భక్తుడిగా రాలేదు. ఏం చేయను, ఇంకా వాడికి బాగా భక్తి రావాలి, బాగా వచ్చి అన్ని మొట్టికాయలు తిన్న తర్వాత జీవితంలో అప్పుడు పరిపక్వత వస్తుంది మనిషికి. అందుకే నేనేం చేస్తానంటే బాగా కష్టాలు ఇస్తాను వాళ్ళకన్నాడు. వాళ్ళకి ఏమి ఇస్తానో తెలుసా, నా భక్తుడు కదా, బాగా కష్టాలు ఇచ్చి ఆ కష్టాలను బాగా వాళ్ళకి వైరాగ్యం వచ్చేటట్టు చేసి తుంబ పొడత్తిలిట్టి అని చెప్పి బంగారం ఫర్నేస్లో వేస్తేనే కదా బాగా మసిలి మసిలి శుద్ధంగా వస్తుంది. అందుకని దుఃఖం అనే ఒక బాండి, నూనె బాండి అందులో వేసి వాడికి బాధ వీడికి బాధ ఈ బాధ ఆ బాధ ఇస్తే బాగా అటు ఇటు నుంచి ఇటు నుంచి వద్దురా నాయన అని చెప్పి తల పట్టుకొని చివరికి నా దగ్గరికి వస్తాడు. ఈ బుద్ధి లేని వాళ్ళకి అట్లా చేయాల్సి వస్తుంది. కానీ బుద్ధున్న వాళ్ళు అవతల వాళ్ళ కష్టాలు చూస్తే మాకొద్దు ఈ కష్టాలని చెప్పి నా దగ్గరికి వస్తున్నారు. వీళ్ళు బుద్ధి ఉన్నవాళ్ళు, వీళ్ళు బుద్ధి లేనివాళ్ళు. ఏమో నేనేం తిడుతున్నాను అనుకోకండి. మూఢాహ అన్నారు కృష్ణ, అయం మూఢాహ, మూఢాహ అయం నా అభిజానాతి, నన్ను తెలుసుకోవడం లేదు. ఆయన గొంతు చించుకొని ఎంత చెప్తున్నా సరే తెలుసుకోవడం లేదు. జనం తెలుసుకోవట్లేదు. కొంతమంది మాత్రం ఉన్నారు అక్కడ క్లాసులో తెలుసుకుంటున్నారు. లోకః మాం అజం అవ్యయం, మళ్ళీ చెప్తున్నారు నన్ను తెలుసుకోవడం లేదు. ఎలా తెలుసుకోవడం లేదు తెలుసా, అజం జన్మ లేని వాడిగా నన్ను తెలుసుకోవడం లేదన్నాడు. కృష్ణుడికి జన్మ ఉందా లేదా చూసారా, కృష్ణుడికి జన్మ ఉంది, కృష్ణుడి రూపానికి జన్మ ఉంది. జన్మ లేని ఆత్మనైన పరాప్రకృతినైన నన్ను తెలుసుకోవడం లేదు. అవ్యయం బాలకృష్ణుడు, యువకృష్ణుడు, వృద్ధ కృష్ణుడు, వ్యయం ఉన్నదా లేదా రూపానికి, కానీ ఆత్మనైన నన్ను, సచ్చిత్ రూపమైన నన్ను, వ్యయం లేని నన్ను, వికారం లేని నన్ను తెలుసుకోవడం లేదు ఈ మూఢులు. అజం అవ్యయం మాం అయం మూఢ న అభిజానాతి, తెలుసుకోవడం లేదు. అందుకని జీవితాంతం చెప్దామనిపిస్తుంది ఈ శ్లోకాలు. జీవితాంతం చెప్పినా కూడా చెప్తూనే ఉందా అనిపిస్తుంది. ఎంత ఆనందంగా ఉంటుంది చూడండి. అయితే ఏం చేయాలి? అప్పుడు ఒకవేళ నీకు ప్రశ్న వస్తుందేమో అర్జున, కృష్ణ మరి మాయ వాళ్ళందరినీ మోహింపజేసిందన్నావు, మాయలో పడ్డారు వాళ్ళందరూ అన్నావు, మరి మాయ నిన్ను మోహింపజేయదా, నువ్వు మోహంలో పడవా, మాయ నీతోనే ఉంటుంది కదా ఎప్పుడు, మరి నీకు ఆ మాయ యొక్క మోహం ఏ విధంగాను ఎఫెక్ట్ చేయదా అని అంటావా? చెయ్యదు. ఎందుకంటే నాకు అన్నీ తెలుసు, అహం వేద అంటున్నారు 26వ శ్లోకం. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాణి చ భూతాని మాం తు వేదన కశ్చన. ఇప్పుడు అర్జునుడి ప్రశ్న ఎట్లా ఉంటుందంటే, మాయ ఉంటే నన్ను చూడలేరు అన్నావు. కృష్ణుడు అన్నాడు, ఏమన్నాడు, ఈ మాయ వలన వాళ్ళు నన్ను తెలుసుకోవడం లేదు అన్నావు. అంటే వాళ్ళు నిన్ను తెలుసుకోవడం లేదు, వాళ్ళు నువ్వు ఎట్లా తెలుసుకుంటున్నావు? మాయ వలన వాళ్ళు నిన్ను తెలుసుకోవడం లేదు. ఇప్పుడు రండి, ఈ పుస్తకం ఇట్ట పెట్టారనుకోండి అడ్డం. ఇప్పుడు నేను మీకు కనపట్టలేదు, నేను మీకు కనపట్టలేదు, అవునా? నేను మీకు కనపట్టలేదు పుస్తకం పెట్టినప్పుడు. అప్పుడు మీరు కూడా నాకు కనపడకూడదు, అంతే కదా, కరెక్ట్ కదా? మాయ, ఈ మాయ వలన వాళ్ళు నన్ను తెలుసుకోలేకపోతున్నారు అన్నాడు. అప్పుడంటే వాళ్ళు మీకు ఎట్లా తెలుస్తున్నారు? వాళ్ళు మూఢులు, వాళ్ళు నా అవ్యయ రూపాన్ని అంటే జన్మ లేని రూపాన్ని తెలుసుకోవడం లేదని చెప్పి నీకెట్లా తెలుసు? వాళ్ళకి నువ్వు కనపడవు, నీకు వాళ్ళు ఎట్లా కనపడుతున్నారు? కరెక్ట్, అర్థమైందా? ఇప్పుడు ఇట్లా పెడితే మాయ ఉందనుకోండి, మీరు నాకు కనపడరు, నేను మీకు కనపడరు. కృష్ణుని చెప్పి మాట ఎట్లుంది, వాళ్ళు నన్ను చూడటం లేదు, నేను వాళ్ళని చూస్తున్నాను అంటున్నాడు. అది ఎట్లా సంభవం అంటే, అర్థం చేసుకోవాలి, ఈ మాయ అనేది ఆయన్ని ఏమి చెయ్యదు, ఆయన కళ్ళు కప్పదు. మ్యాజిక్ చేస్తాడండి మాంత్రికుడు, మ్యాజిక్ చేసేవాడిని ఆ మ్యాజిక్ ఏమైనా చేస్తుందా? చిన్న ఉదాహరణ చాలు అర్థం కావడానికి. మ్యాజిక్ చేసేవాడు ఉన్నాడు కదా, ఆ మ్యాజిక్ చేస్తూ ఉంటే అన్ని రకాలవన్నీ వచ్చి చేస్తూ ఉంటే ఆయన ఏమైనా చేస్తాయా? అవి చూసేవాళ్ళందరికీ అవన్నీ నిజంగా అనిపిస్తాయి, కానీ అతనికి మాత్రం అది ఏమీ చేయదు. అమ్మాయిని ఇట్లా కట్ చేస్తాడు, తన చెయ్యిని ఇట్లా కట్ చేసుకుంటాడు, కానీ ఆ మ్యాజిక్ ఆయన ఏం చెయ్యదు. ఎందుకని? మాయావి ఆయన, ఆయన మాయావి, మాయ ఆయన చేతిలో ఉన్నది, మనం మాయ చేతిలో ఉన్నాం. మాయ ఆయన చేతిలో ఉన్నది, ఆయనకు వశమై ఉన్నది మాయ, కానీ మనం మాయ చేతిలో ఉన్నాం. చిన్మయానంద స్వామీజీ ఒక కథ చెప్తుంటారట, ఈ యొక్క తండ్రి చెప్పాట, పోలీసులు ఒకతనికి బేడిలేసి తీసుకుపోతూ ఉంటే ఈ మా కొడుకు అడిగాట, నాన్న నాన్న ఆయన ఎందుకు అందరు అట్ట చేతులు కట్టేసి బేడిలేసి తీసుకుపోతున్నారంటే, అతడు దొంగ, డబ్బులు అపహరించాడు, అందుకని దొంగలు కట్టేసేసి పోలీసులు తీసుకుపోతున్నారు అన్నట. అందుకని పోలీసులు వెనకాల నుంచి పట్టుకొని పోతూ ఉంటే, అప్పుడు ఇంకొకసారి అట్లాగే నడుస్తూ ఉంటే ఇంకొక ఆయన వెనకాల చాలా మంది పోలీసులు ఉన్నారట, ఇంకా ఎక్కువ మంది పోలీసులు ఉన్నారు. అప్పుడు ఈ అబ్బాయి అంటాడు, నాన్న నాన్న పెద్ద దొంగ వచ్చాడు, పెద్ద దొంగ, ఎందుకంటే ఇంతమంది పోలీసులు, అప్పుడు ఇద్దరే ఉన్నారు పోలీసులు, ఇప్పుడు 10 మంది 20 మంది పోలీసులు ఉన్నారు కాబట్టి పెద్ద దొంగ అన్నట. అప్పుడు తండ్రి అన్నట, రే పెద్ద దొంగ కాదురా, ఆయన ప్రెసిడెంట్ రా, ప్రెసిడెంట్. ఎందుకనంటే ఆయన వెనకాల చాలా మంది పోలీసులు ఉంటారు రక్షణ కోసం, అందరూ ఆయన చెప్పినట్టు వినాలి, ప్రెసిడెంట్ చెప్పినట్టు వినాలి, ప్రెసిడెంట్ కంట్రోల్లోనే ఉంటారు అందరూ కూడా. ఎవరు? ఈ నేవీ వాళ్ళందరూ, ఈ పోలీసులు ఏమిటి, వీళ్ళేమిటి, అందరూ ఆయన కంట్రోల్లో ఉంటారు. చూసారా, ప్రెసిడెంట్కి దొంగవాడికి ఎంత డిఫరెన్స్ ఉంది? కనుక ఈ మూఢులందరూ దొంగల లాంటి వాళ్ళు, నేను ప్రెసిడెంట్ లాంటి వాడిని, అందుకని నన్ను ఏమీ చేయలేదు. గురక పెడతాడు, గురక చెప్పాలి, మెలుకే రాకుండా నిద్రపోతాడు, కానీ నేను మాయావశుణ్ణి కాను, మాయ నన్నేమీ చేయలేదు అని చెప్తున్నారు. అహం సమతీతాని వర్తమానాని భవిష్యాణి చ భూతాని వేదా. వేద అంటే చతుర్వేద వేదాలు కాదు, ఇక్కడ తెలుసు, నేను తెలుసుకున్నాను, నాకు తెలుసు. ఏమి తెలుసు అర్జున? సమతీతాని భూతాని అంటే పరాప్రకృతి అపరాప్రకృతి కలిగినటువంటి జీవరాశులు. మనందరిలో కూడా చైతన్యం, ఆత్మ చైతన్యం, మాయా నామరూప శరీరం, ఈ రెండు ఉంటేనే కదా నేను. కనుక సమతీతాని అంటే గడిచిపోయినటువంటి జీవరాశులందరూ కూడా నాకు తెలుసు. వర్తమానాని ఇప్పుడున్న జీవరాశులందరూ కూడా నాకు తెలుసు, అహం వేద. భవిష్యాణి రాబోయే జీవరాశులు కూడా నాకు తెలుసు. భీష్ముడు ఎప్పుడు పోతాడో కూడా నాకు తెలుసు, ఎలా పోతాడో కూడా నాకు తెలుసు. నీకు తెలియదు, అహం వేద. కర్ణుడు ఎట్లా చచ్చిపోబోతున్నాడో కూడా నాకు తెలుసు. కర్ణుడు పూర్వ వృత్తాంతం అంతా నాకు తెలుసు. భీష్ముడి వృత్తాంతం అంతా నాకు తెలుసు. అసలు భీష్ముడు ఎట్లా పుట్టాడో కూడా నాకు తెలుసు. అన్నీ తెలుసు నాకు. కానీ మాం కచ్చన నవేద, నన్నెవ్వరూ తెలుసుకోలేరు, నన్ను ఎవరు తెలుసుకోలేరు. అందరినీ నేను తెలుసుకున్నాను. వాళ్ళ జాతకం అంతా నా చేతుల్లో ఉంటుంది. అందరి జాతకాలు నా చేతుల్లో ఉంటాయి. వాళ్ళకి తర్వాత నిమిషంలో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. చూశారా ఏం పెద్ద మన గొప్పతనం? నేను చాలా గొప్పవాడిని అంటూ ఏం గొప్ప నీ గొప్పతనం? నెక్స్ట్ మూమెంట్లో ఏమవుతుందో నీకు తెలియదు. ఎందుకు అంత గర్వం అహంకారం మనిషికి చెప్పండి? అదొక్కటి చాలదా వినయంగా ఉండడానికి? ఏం కావాలి అంతకంటే? నెక్స్ట్ మూమెంట్ ఈ శ్వాస ఉంటుందా లేదా కూడా తెలియదు మనకు. పార్టీకి వెళ్ళాడు రాత్రి, ఫంక్షన్ అయిపోయింది, గచ్చిబౌలి. విన్నారా న్యూస్? 145 స్పీడ్లో పోతున్నాడు, హాయిగా ఆనందంలో తాగి పోతున్నాడు, లారీ కిందికి పోయింది కారు, అక్కడికక్కడే మరణం. 10 గంటలైనా కూడా ఎవరు ఏమిటి అని ఆచూకి తెలియలే. ఎన్ని కోట్లుంటే ఏం లాభం మనిషికి? తను అనుకుంటాడు, ఆహా నేను ఇంద్రుణ్ణి చంద్రుణ్ణి సూర్యుడిని అనుకుంటాడు. కనుక మన యొక్క పరిమితి మనకు తెలిసి ఉంటే మనిషి తప్పుదారిన పోడు. మనిషి తప్పుదారిలో ఎందుకు పోతాడు? తన పరిమితి తాను మర్చిపోయి, మర్చిపోయినప్పుడు తనను తాను అపరిమితుడుగా అనుకుంటాడు. అపరిమితుడుగా అనుకున్నప్పుడు దారి తప్పుతాడు మనిషి. పరిమితి తెలుసుకుంటే దారిలో ఉంటాం, దారిలో ఉంటే భగవంతుడి సహాయం ఉంటుంది. పరిమితి తెలుసుకోకపోతే, అపరిమితంగా భావించుకుంటే దారి తప్పుతాం, దారి తప్పితే దెబ్బ తగులుతుంది. కనుక మనిషి ఎప్పుడు కూడా భగవంతుడితోనే ఉండాలి. భగవత్ చింతన, భగవంతుడే, భగవంతుడు ఏం చెప్పాడో దానికి తగినట్లుగా ఉండాలి. అది జీవితం అంటే. అలా తెలుసుకుని మాం కశ్చన నవేద, నన్నెవరు తెలుసుకోవడం లేదు, నేను అందరినీ తెలుసుకుంటున్నాను. ఈ ముస్లింలు ఉన్నారు చూసారా, బుర్కా వేసుకుంటారు, వాళ్ళని ఎవరు చూడలేరు, వాళ్ళందరినీ చూస్తుంటారు. చూడండి, వాళ్ళు మాత్రం అందరినీ చూడచ్చు, అందరూ వాళ్ళని చూడకూడదు. ఏమి ఆలోచన చేస్తాను? మన అందరు బుర్క వేసుకుంటే చెప్పండి. ఇప్పుడు అందరు వేసుకున్నారు, ఇప్పుడు ఆ ప్రకారం అందరు వేసుకున్నారనుకోండి, ఎవరు ఎవరని ఎట్లా తెలుస్తుంది? ఆలోచించారా వాళ్ళు ఎప్పుడన్నా? అసలు మనందరం వేసుకోవట్లేదు కాబట్టి వాళ్ళు హాయిగా ఉంటున్నారు. అందరు వేసుకున్నారనుకోండి, మగవాళ్ళు ఆడవాళ్ళు మొత్తం వేసుకుంటే లాజిక్ ఆలోచించారు ఎప్పుడన్నా? అసలు స్కూల్లో టీచర్కి లెక్చరర్కి ఎవరెవరని ఎట్లా తెలుస్తుంది? అందరు స్టూడెంట్స్ 40 మంది బుర్కా వేసుకున్నారనుకోండి, ఎంత కష్టం టీచర్కి చెప్పండి. అందరు ముస్లింలు అవ్వాలట, పైగా అందరు ముస్లింలు ఇవ్వండి, అందరు బుర్కా వేసుకోండి. అందరు బుర్కా వేసుకుంటే ఆఫీసులో ఎవరు వచ్చారు ఎవరు ఎట్లా తెలుస్తుంది? ఏమిటది అసలు? వాళ్ళందరినీ చూస్తారు, మనం మాత్రం చూడకూడదు వాళ్ళని. అట్లా ఏదో ఉదాహరణ, పిచ్చి ఉదాహరణ చెప్తున్నా అని చెప్పి నన్ను ఎవరు తెలుసుకోవడం లేదు. అయితే ఏమిటి అన్నాడు. కనుక ఇప్పుడు ఏమిటి అంటే, ఈ జీవుడు సంసారంలో పడడానికి కారణం ఏమిటయ్యా అని చెప్తున్నారు. దుఃఖానికి కారణం ఏమిటి చెప్తాను విను. ఇచ్ఛా ద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. వీడు పుట్టేటప్పుడే అజ్ఞానంతో పుట్టాడు అర్జున. ఎందుకు మాయ వాళ్ళని ఆవరిస్తున్నదో తెలుసా? పుట్టేటప్పుడే అజ్ఞానంతో పుట్టాడు. సర్గే యాంతి, సర్గే అంటే పుట్టుకతోనే. సర్వభూతాని సమ్మోహం యాంతి, అన్ని జీవరాశులు ఈ మనిషి కూడా సమ్మోహంతోనే పుట్టాడు, అజ్ఞానంతోనే పుట్టాడు. బాలస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త, పరమే బ్రహ్మణి కోపీన సక్త. ఆడుకున్నాడు ఆడుకున్నాడు ఆడుకున్నాడు, ఎగిరాడు ఎగిరాడు ఎగిరాడు, తర్వాత వచ్చాడు ఇంకొక బొమ్మను కొనుక్కున్నాడు. ఆ బొమ్మతో కొనుక్కున్నాడంటే రత్నం ఇచ్చి కొనుక్కున్నాడు. ఇప్పుడు కొనుక్కొని ఆ బొమ్మతో ఆడుకొని ఆడుకొని ఇంకొక బొమ్మను తెచ్చుకున్నాడు. పసిపిల్లలు బొమ్మతో ఆడుకుంటున్నాడు ఆడుకుంటున్నాడు ఆడుకుంటున్నాడే కాని దిగులు పడుతున్నాడు చివరికి ఆ బొమ్మ కోసం, మనవడి కోసం, మనవరాలు కోసం, నా కోసం. ఒక్కడన్నా ఒక్కడన్నా సర్గే యాంతి, ఏమిటది? సర్వభూత అని సమ్మోహం. సమ్మోహం అంటే అంతా ఇంత మోహం కాదు నాయన, ఎంతన్నా చెప్పు క్లాసులో చెప్పినా కూడా ఎన్ని ఉపన్యాసాలకు వెళ్తారు, ఎంత వింటారు, కనీసం విలువలన్నా పాటిస్తారా? అదీ లేదు. తిమ్మిని బొమ్మిని చేస్తానంటాడు, మాయ చేస్తాడు, లోకాన్ని మాయ చేసి అందరినీ మోసం చేసి రకరకాలుగా చేస్తున్నాడు మనిషి. సమ్మోహం అంటే సమ్యక్ మోహం, బాగా మోహాన్ని పొందుతాడు, అంతా ఇంత కాదు. ఎందుకు? ఇచ్ఛ ద్వేష సముత్న ద్వంద్వమోహేన. ఈ యొక్క సమ్మోహం వలన ఏం చేస్తున్నాడు తెలుసా? ఇచ్ఛా ద్వేషం, నాకిది ఇష్టం, నాకిది ఇష్టం కాదు అని తీవ్రమైనటువంటి ఒక మనస్సులో ఒక భావన. ఐ లైక్ ఇట్, ఐ డోంట్ లైక్ ఇట్. ఇచ్ఛా ద్వేషం వలన ఇది నాకు కావాలి, ఇది వద్దు అనే ద్వేషం వల్ల ద్వంద్వమోహీన రాగద్వేషాలనే ద్వంద్వంలో పడిపోయినాడు మనిషి. పొద్దున్న లేస్తే అది చాలా బాగుంది, ఇది బాగుంది, అది బాగుంది, ఏమి తాపత్రయపడతాడు, అది వస్తే బాగుండు, అది కొనుక్కుంటే బాగుండు. ఇష్టం లేదైతే తిట్టి పోస్తాడు, దాన్ని తిట్టి 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 అలిసిపోయి నిద్రపోతాడు. ఇచ్ఛా ద్వేష సముత్న ద్వంద్వమోహన రాగద్వేషాల ద్వంద్వంలో పడిపోతాడు. అందుకని ఈ ప్రపంచంలో ఏది ద్వేషించదగినది లేదు, ఏది అత్యంత ప్రీతిపాత్రంగా మోహింపబడటానికి లేదు. అర్థమైందా? ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ మంచివి చెడు అనేది నువ్వెవరు నిర్ణయించడానికి, ఏది మంచిది కాదు చెడు కాదు, ఉన్నది అదంతే సృష్టి, ఈశ్వర సృష్టి. ఇది బాగుంది, ఇది బాగలేదు, ఇది మంచిది, ఇది మంచిది కాదు అని చెప్పి ఎవరు నిర్ణయిస్తున్నారు? నీ రాగద్వేషాలు నిర్ణయిస్తున్నాయి, నీ మనస్సు, నీ ఇచ్ఛా ద్వేషాలు నిర్ణయిస్తున్నాయి. అంతే కనుక మనం ఈ ప్రపంచంలో అందరినీ, మనుషులను కానీ ఒక వస్తువుని కానీ, ఇది బాగుంది, ఇది బాగలేదు, అయింది, అది ఉంది, ఆయన బాగున్నాడు, ఈయన బాగలేడు, ఆమె బాగుంది, ఆమె బాగలేదు, ఇది బాగుంది, అది బాగలేదు అని ఆ నిర్ణయం ఎప్పుడు ఎందుకు చేస్తాం తెలుసా? మనలో రాగద్వేషాలు ఉన్నప్పుడు చేస్తాం, ఆ రాగద్వేషాలకు మనం బానిసలం అయినప్పుడు చేస్తాం. కనుక ఇది ఎంత పెద్ద లెసన్ అంటే, ఈ నిర్ణయం చేయకు, డోంట్ లేబుల్. ఎవరి ముఖాన ఈయన మంచివాడు అని చెప్పి లేబుల్ అంటించకు, ఈమె చెడు, చెడ్డది అని లేబుల్ అంటించవాకు. ఈ పుస్తకం మంచిది, చాలా మంచిది అని లేబుల్ వేయవాకు. ఈ పుస్తకం మంచిది కాదు అని లేబుల్ వేయవాకు. ఈ పదార్థం చాలా బాగుంటుంది, లేబుల్ వేయవాకు. ఈ పదార్థం అస్సలు ఇష్టం లేదు, అట్లా వేయకు. ఆ సృష్టిలో చేసిన వాటిని అట్లాగే చూడు. నీ రాగద్వేషాలని కళ్ళద్దాలు పెట్టుకుని చూడవాదు. రాగద్వేషాలు రెండు కళ్ళద్దాలు, అవి పెట్టుకుని చూస్తాం ప్రతిదీ. అట్లా చూసి 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 వాటిని నిర్ణయిస్తాం మనం. అలా నిర్ణయించి మనం ఎంత పతనం అవుతామో తెలుసా? అది తెలుసుకునేటప్పటికే మన ఆయుష్ అయిపోతుంది. కానీ మనిషి పుట్టేటప్పుడే ఈ మోహంలో పుట్టాడు. కానీ గురు అనుగ్రహం, శాస్త్ర అనుగ్రహం, ఈశ్వర అనుగ్రహం ఎంతో కోరుకుంటే, కోరుకొని కోరుకొని ఆ సాష్టాంగపడి గురువు పాదాలు పట్టుకుంటే తప్ప ఈ మోహంలోంచి బయటపడలేదు. ఏ గురువు? ఈ శాస్త్రమాతను అందించే గురువును పట్టుకోవాలి. అప్పుడే ఆ గురువు చెప్పిన మాటల వల్ల మనలో ఈ యొక్క ఈ తెర, రాగద్వేషాలనే తెర తొలగుతుంది. అది తొలగించుకో అర్జున. అంతవరకు నీకు కర్ణుణ్ణి ద్వేషిస్తావు, దుర్యోధనుణ్ణి ద్వేషిస్తావు, ద్రోణుణ్ణి మాత్రం పూజిస్తావు, భీష్ముణ్ణి మాత్రం పూజిస్తావు. అంటే నీ రాగద్వేషాలతో చూస్తున్నావు వాళ్ళని, ద్వంద్వ మోహాలతో చూస్తున్నావు. కనుక అట్లా చూడద్దు, ధర్మం ప్రకారంగా చూడు, ఈ సృష్టిని సృష్టిగా చూడు. అది నీ పని చెయ్యాలి నువ్వు. అంతేకాని నీ రాగద్వేషాలతో చూస్తే నీకు ప్రతి క్షణం దుఃఖమే అనే విషయాన్ని అర్థం చేసుకో. వండర్ఫుల్ శ్లోకాస్. ఎంత విలువ కట్టగలమా వీటికి, అంతటి విలువ ఉంది శ్లోకాల్లో. కనుక నా పరాప్రకృతిని తెలుసుకోవాలి, తెలుసుకోవడం లేదు జనం, వాళ్ళు కష్టపడుతున్నారు అన్నారు. అది సారాంశం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.